ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే శ్రీనివాస్ గారి స్ఫూర్తి కార్యక్రమం ఆగస్టు 22, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హాయ్ లిజనర్స్, వెల్కమ్ టు మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. అందరికీ నమస్కారం. నేను మీ ఆర్జే అమ్మా శ్రీనివాస్. రోజు మన ఎంతోమంది మహనీయుల జీవిత చరిత్రల గురించి తెలుసుకుంటున్నాం. వారి జీవితాల్లో జరిగిన ముఖ్యమైన సంఘటనలు, వారి కష్ట నష్టాలను ఎలా ఎదుర్కొన్నారు, ఎలా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకున్నారు, ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం కదా. వాటి నుంచి మంచి స్ఫూర్తిని, ప్రేరణని పొందుతున్నాం. మరి ఈరోజు ఎవరి గురించి? అవునులేండి, క్లూ ఇవ్వకుండా ఎలా చెప్తారు? ఆంధ్రుల ఆవేశం ఆయన, ఆత్మవిశ్వాసానికి ప్రతీక ఆయన. దివిలోని గంగమ్మను భగీరథుడు భూగిరేపిస్తే అక్కడకు రాకుండా పోతున్న కృష్ణమ్మను ఆయకట్టుకు అనుకూలం చేశారు ఈయన. అలాగా డెల్టా ప్రాంత రైతులకు దేవుడయ్యాడు. మద్రాసు రాష్ట్రంలో నలిగిపోతున్న తెలుగు వారికి దిశానిర్దేశకుడయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి ఆద్యుడయ్యారు. ఆంధ్ర ప్రజల ఆవేశానికి, అకుంఠిత ధైర్య సాహసాలకు అసమాన త్యాగనిరతకి ప్రతినిధిగా మారారు. అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదిరించడంలో ఆయనకు ఆయనే సాటి అని కూడా నిరూపించుకున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రజల కోసం సర్వస్వాన్ని ద్వారపోసిన త్యాగమూర్తి ఆయన. ఇంతకీ ఎవరైనా గుర్తొచ్చారా? సరే, ఇంకొక క్లూ ఇస్తాను. ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి, అధికారం ప్రజల కోసం అని నమ్మిన ప్రజల నాయకుడు. రాజీ పడ్డం కానీ, వెన్ను చూపడం కానీ ఆయన డిక్షనరీలో లేవనుకోండి. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, అంటే ముక్కు సూటుగా ఉండేవారు. ఇంకా గుర్తురాలేదండి? ఆయనేనండి. సరే, అంటే ఈ ఇన్సిడెంట్ చెప్తే మనం పుస్తకాల్లో చదువుకోవటం, చాలామందికి ఆయన ఈ ఇన్సిడెంట్ ద్వారా బాగా గుర్తు. 1928లో సైమన్ కమిషన్ ఏర్పాటు చేశారు. వాళ్ళు ఇండియా సందర్శించాలని వస్తారు. సో దేశం మొత్తం కూడా, భారతదేశం మొత్తం అసంతృప్తితో వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తుతూ ఉంటాయి. ఎందుకంటే సైమన్ కమిషన్ వద్దు అని. కానీ ఇవన్నీ జరగకుండా ఉండడం కోసం బ్రిటిష్ వారు సగు సహాయక చర్యలు తీసుకుంటుంటారు. వేలాది మంది సమరయోధులను అడ్డగించడం, నిరసనకారులపై కాల్పులు జరపడం, ఇలా చేస్తూ ఉంటారు. ఎందుకు? ఈ సైమన్ గో బ్యాక్ అంటూ వీళ్ళు నినాదాలు పలుకుతూ నిరసనల రూపంలో తెలియజేయడం వల్ల. అప్పుడు మద్రాసులో ఇలా నిరసనలు తెలియజేస్తున్నప్పుడు ఒక సమరయోధుడు ఆ కాల్పుల్లో మరణిస్తాడు. మిగతా వాళ్ళందరూ అలా చూస్తున్నప్పుడు అతని మృతదేహం దగ్గర సమీపించేందుకు ఎవరిని అలౌ చేయట్లేదు. దీంతో ఆయన రగిలిపోతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఛేదించుకుంటూ, ఆ పోలీసులందరినీ ఛేదించుకుంటూ ముందుకు తీసుకెళ్తాడు. మా కామ్రేడ్ మృతదేహాన్ని చూసేందుకు నేను వెళ్లాల్సిందే, నన్ను కాల్చుకోండి అంటూ తెల్లవారికి గుండె చూపించిన దేశాలి. గుర్తొచ్చారా? దేనండి, మన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. సో మనం ఈరోజు ఈయన టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవిత చరిత్ర గురించి, ప్రకాశం పంతులు గారు బాల్యం, విద్యాభ్యాసం, వివాహ జీవితం, స్వతంత్ర సంగ్రామంలో ఆయన ఎలా పాల్గొన్నారు, ఎలాగ మన ఆంధ్రదేశానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు, ఇలాంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. మీరు కూడా మీకు తెలిసిన విషయాల్ని మాతో షేర్ చేసుకోవచ్చు, మాతో పంచుకోవచ్చు. మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ ఇండియా నుంచి అయితే 9885555672, అదే యుఎస్ నుంచి అయితే +1 484364341, లేదా myin.media అనే స్కైప్ ఐడి ద్వారా కూడా మమ్మల్ని చేరుకోవచ్చు. మీకు తెలిసిన విషయాన్ని మాతో షేర్ చేసుకోవచ్చు. సో టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవిత చరిత్రను తెలుసుకోబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
మనసారలాలింపడా కోయిలా మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియాలో మీకు ఇష్టమైన షోని మిస్ అయ్యారా? మీకు నచ్చినా మీరు మెచ్చినా మా రేడియో షోలను మరొక్కసారి వినాలనుకుంటున్నారా? అయితే మా పాడ్కాస్ట్లను audioboom.com/channel/myinmedia తిరిగి వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తి. శ్రోతలకు పునఃస్వాగతం. నేను నెల్లూరులో చదువుకునేటప్పుడు నెల్లూరులో ఉంటున్న రోజుల్లో గ్రాండ్ ట్రంక్ రోడ్ ట్రంక్ రోడ్ అని బాగా ఫేమస్ అనమాట. నెల్లూరులోనే కాదు చాలా ఊళ్ళలో జీటీ రోడ్ అని ట్రంక్ రోడ్ అని ఇలా పిలుస్తూ ఉండేది. అసలు ఏంటి ఈ ట్రంక్ రోడ్డు ఏంటిది అని నాకు డౌట్ వచ్చింది. తర్వాత నేను లేట్గా తెలుసుకునే ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వారి ట్రాన్స్పోర్టేషన్ నిమిత్తం మద్రాసు నుండి కలకత్తా వరకు ఒక అప్పట్లో ఒక రోడ్డు వేసుకున్నారు. సో ఆ రోడ్డుని గ్రాండ్ ట్రంక్ రోడ్ అనేవాళ్ళంట. సో అలాగా ఒంగోలులో గ్రాండ్ ట్రంక్ రోడ్ నుంచి ఒక 14 ఏళ్ల వయసులో ఈయన ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తున్నారు ప్రకాశం పంతులు గారు. ఎక్కడికి అంటే అద్దంకి, అద్దంకి అక్కడి నుంచి 40 కిలోమీటర్ల దూరం. ఎందుకు? అర్జెంటుగా 3 రూపాయలు కావాలి. ఎందుకయ్యా 3 రూపాయలు? పరీక్ష ఫీజు కట్టడం కోసం. వెళ్ళి వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్క వాళ్ళ అక్కని భావన అక్క 3 రూపీస్ కావాలి, నేను ఎగ్జామినేషన్ ఫీ కట్టాలి అని అడుగుతారు. పాపం అప్పట్లో 3 రూపాయలు అంటే చాలా ఎక్కువే కదండి. సో వాళ్ళు ఊరంతా తిరుగుతారు అప్పు కోసం, కానీ దొరకలేదు. పిల్లవాడు మళ్ళీ బుక్క మొహం వేసుకొని మళ్ళీ పాపం 40 కిలోమీటర్లు నడుచుకుంటూ ఇంటికి తిరిగి వస్తారు. ఈ విషయం అంతా అలా అమ్మగారైన సుబ్బమ్మకి చెప్తారు. అంటే అప్పటికే పాపం పేదరికంలో రక నానా కష్టాలు పడుతున్న ఆ తల్లికి ఈ విషయం 3 రూపాయలు కట్టాలి అనేటప్పటికీ బాగా బేజారైపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే ఉన్న వనరులలో ఉన్న రిసోర్సెస్లో వాళ్ళంతా ట్రై చేశారు, కానీ ఇంకా ఆ 3 రూపీస్ దొరకలేదు. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా పెట్టులో ఉన్న పట్టు చీర తీసి తాకట్టు పెట్టి పాపం 3 రూపాయలు కొడుకు చేతికి ఇస్తుంది. ఎందుకంటే పిల్లవాడు ఎదిగితేనే తల్లికి ఆనందం. దానికోసం ఆమె ఎన్నో త్యాగాలు చేస్తుంది. ఈ పట్టు చీరలే పట్టు చీర జీవితాన్నే త్యాగం చేస్తుంది. అలాంటిది పట్టు చీరలు ఒక లెక్క అండి. సో కానీ పట్టు చీరలకి చాలా ప్రాధాన్యం ఉండేది పెళ్లిలో, పెళ్లికి తీసుకున్న చీరలు కాబట్టి సెంటిమెంటల్గా చాలా ప్రాధాన్యత ఉండేది. అయినప్పటికీ దానిని కూడా తన కొడుకు చదువు కోసం ఆమె తాకట్టు పెట్టి ఆ 3 రూపాయలు ఇస్తుంది. అలా ఆయన పరీక్ష ఫీజు కడతాడు. అప్పట్లో భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తుండేవాళ్ళు కదా మనకు తెలిసింది. ఒంగోలు జిల్లాలో వళ్ళూరు అనే గ్రామంలో ప్రకాశం పంతులు గారు తల్లిదండ్రులు స్థిరపడతారు. వాళ్ళ తాతగారు ఒక కరణం, అప్పట్లో కరణాని పంతులు అనేవాళ్ళు. వారి పుట్టిన ఊరు టంగుటూరు కాబట్టి సో ఆయనకి టంగుటూరు ప్రకాశం పంతులు అని పేరు వచ్చింది. ఈయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. అప్పట్లో కరణీకం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళని అందరూ పంతులు పంతులు స్వామి స్వామి అని ఇలా అంటూ ఆనవాయితీగా ఉండేది. సో అలా ఈయన టంగుటూరు నుంచి వచ్చారు కాబట్టి ఆయన పేరు ప్రకాశం, టంగుటూరి ప్రకాశం పంతులు. ఈయన గురించి మనం ఇప్పుడు చెప్పుకునే ముందు ఇంకొక చిన్న, రేపు 23 ఆగస్టు అంటే రేపు ఆయన పుట్టినరోజు. ఈయన 1872లో పుట్టారు. సో రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం ఈరోజు ఆయన జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటున్నాం. వాళ్ళ నాన్నగారి పేరు గోపాలకృష్ణయ్య గారు. ఆయన వెంకటగిరి సంస్థానంలో రెవెన్యూ ఉద్యోగిగా పనిచేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ అమ్మగారు ఇంట్లోనే ఉండేవారు. వారికి 6 మంది సంతానం. అంటే ప్రకాశం గారి సిబ్లింగ్స్ 6 మంది, ఈయన 3వ వాడు. ఈయన వళ్ళూరులో వెంకటప్పయ్య అనే ఆయన వద్ద ప్రకాశం పంతులు గారు ఓనమాలు నేర్చుకున్నారు. వాళ్ళ నాన్నగారితో పొలాలు తిరుగుతూ ఉండడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. మనం చూస్తూనే ఉన్నాం, మనం చదువు మనం వింటున్నా, మనం తెలుసుకుంటున్నా, అందరి జీవిత చరిత్రలోనూ కష్టాలే వాళ్ళని రాడు తెలుస్తాయా అన్నట్టు ఉంటాయండి. కానీ వారు ఏనాడు కష్టాలకో నష్టాలకో తలగ్గకుండా జీవితాన్ని ఎదురీది సాధించి జీవితంలో ఈరోజు మనలాంటి వారి అందరికీ స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారు. ప్రకాశం పంతులు గారి జీవితంలో కూడా ఆయన 12 ఏళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ నాన్నగారు అకాల మరణం చెందుతారు. అప్పటికి ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటే ఈయన 3వ వాడు. ఇంకా మొత్తం ఈయనతో కలిపి మిగతా 4 కలిపి ఆమె వీళ్ళ అమ్మగారు వీళ్ళ నా తాతయ్య దగ్గరికి వచ్చేస్తారు. అంటే అమ్మగారు పుట్టింటికి వస్తారు. కానీ కొద్ది రోజుల్లోనే వాళ్ళ అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు చాలా పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేవి. సో ప్రకాశం గారి మేనమామకి భారం అయిపోతున్నామేమో అని వాళ్ళ అమ్మగారు అక్కడ ఉండకుండా ఏదైనా చేయాలి అని ఆలోచిస్తూ ఒంగోలులో కోర్టుకు ఎదురుగా పూటకోళ్ళులాగా ఒక చిన్న హోటల్ పెట్టుకున్నారు. సో హెల్ప్గా వాళ్ళ అమ్మగారిని పిలిపించుకున్నారు. మొత్తం 4 పిల్లలు, వాళ్ళ అమ్మగారు, ప్రకాశం గారి అమ్మగారు, మొత్తం 6 మంది. ఈ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా హోటల్ ఎక్కడుండేది? కోర్టుకు ముందు. ఇదే రాబోయే రోజుల్లో ప్రకాశం పంతులు గారు న్యాయవాది కావాలి అని లక్ష్యం పెట్టుకోవడానికి ఇది ఒక కారణమే. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నప్పుడు వీళ్ళందరూ కోట్లు వేసుకొని రావడం వెళ్ళడం ఇవన్నీ చూసి ప్రకాశం పంతులు గారు తన లక్ష్యాన్ని న్యాయవాదిగా నిర్ణయించుకున్నారు. ఎప్పుడు అక్కడే ఉండేవాళ్ళు కదా. సో ఈ న్యాయవాదులందరూ లాయర్స్ అందరూ రావడం పోవడం వాళ్ళ డిస్కషన్స్ ఇవన్నీ చూస్తూ ఇక్కడికి వీళ్ళ హోటల్కి వచ్చి భోజనాలు చేస్తూ మాట్లాడుకోవడం, సో ఆ వృత్తిని ఆయన చేపట్టారు, లక్ష్యంగా చేపట్టారు. ఆ వృత్తిని చేయాలి అనే లక్ష్యంగా ప్రకాశం పంతులు గారు చేపట్టారు. కానీ ఈ 6 మందిని పోషించడం అనేది మామూలు విషయం కాదు కదా. అందువల్ల ఆమె ప్రకాశం పంతులు గారిని వారాల కుదురుస్తుంది. వారాల అబ్బాయి అంటే తెలుసా, వినే ఉంటారు కదా వారాల అబ్బాయి. వారాలు చేయడం అంటే రోజుకి ఒక దాత ఇంట్లో భోజనం చేయడం, సోమవారం ఒకరు, మంగళవారం ఒకరు, అలా 7 రోజులు 7 దాతరిళ్ళలో భోజనం చేస్తూ చదువు కొనసాగిస్తూ ఉంటారు. వారాల అబ్బాయి అంటే 7 రోజులు 7 భోజనం చేయడం. అవసరమైనప్పుడు వీళ్ళ తండ్రి స్నేహితుడు ఎవరైతే ఉంటారు, నారాయణరావు గారు, ఆయన దగ్గర పావల అప్పు తీసుకునేవాళ్ళు. కానీ చిన్నపిల్లలు కదండి, చిన్న వయసులోనే అల్లరి చేయాలి, అలాగా తుంటరి చేస్తలు చాలా చేసేవాళ్ళు. ఇంటి మీదకి అన్ని ఎగడాలని తీసుకొస్తూ ఉండేవాళ్ళు ప్రకాశం పంతులు గారు. ఆయనకి నాటకాలంటే తగని పిచ్చి ఇష్టం. సో బాగా తెల్లగా ఉండేవాళ్ళు. అందువల్ల ఏంటంటే ఆడవేష మగ వేషాలని తేడా లేకుండా అన్ని వేషాలు వేస్తూ ఉండేవాళ్ళు ఈ ప్రకాశం పంతులు గారు. వీళ్ళ టీచర్ ఒక ఆయన ఇమ్మనేని హనుమంతరావు నాయుడు గారని, ఆయన ఈ వేషాలు వేయడంలో వీటిలో చదువులను మన ప్రకాశం పంతులు గారికి హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ నాటకాలు వేయడంలో ఈయన చదువులో జనరల్గానే వెనకబడిపోయేవాడు. మధ్యలో మిడిల్ స్కూల్స్ పరీక్షలో ఫెయిల్ అవుతారేమో అని అనుకుంటారు. కానీ ఆయన ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి అందరికీ ఒక ఆశ్చర్యం ముంచేస్తాడు, ఏందబ్బా ఇతను ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాడు అని. ఎక్కువగా ద్రౌపది, సత్యభామ, దమయంతి, దశరథుడు ఇలాంటి వేషాలు వ్యక్తి బాగా రక్తి కట్టించేవాళ్ళు. ముఖ్యంగా గయోపాఖ్యాను, అర్జునుని వేషాలు మొత్తం ఈయన వేషం వేస్తే ఆవాల గోపాలాన్ని అలా అలరించేవాడు అనమాట. అమలాపురం అలాంటి దగ్గర నుంచి కూడా వచ్చి నాటకాలు చూసేవాళ్ళు. ఇలా నాటకాలు వేస్తున్నప్పుడు ఆ రంగంలో ప్రసిద్ధుడైన చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారితో ఆయనకి పరిచయం ఏర్పడుతుంది ఈ నాటకాలు వేయడం వల్ల. అమలాపురంలో ఒకసారి ఇలా నాటకం వేస్తున్నప్పుడు 3 ఇంగ్లీష్ వాళ్ళు ఈ చూసి ఈ చిత్రలేఖ అర్జునుడితో ఫోటోలు దిగుదామని ముచ్చట పడతారు. ఆ 2 వేషాలు కూడా కట్టింది ఎవరు, ప్రకాశం పంతులే. మామూలుగా మనం అయితే సెల్ఫీ అనగానే రెడీగా వెళ్ళిపోతాం కదా సెల్ఫీ దిగడం. కానీ ఆయన ఆత్మాభిమానం ఎలా ఉండేదంటే అప్పట్లో భారతీయుల్ని వాళ్ళు బానిసలుగా చూస్తున్నారు కాబట్టి ఆయనకి ఫోటో వాళ్ళతో ఫోటో తీసుకోవడం అనే సరదా వాళ్ళు తీర్చాలనిపించలేదు. మేమేమన్నా పగటి వేసగలమా అని గట్టిగా అరుస్తారు. సో అలాగా ఆయన చిన్నప్పుడు ఎక్కువ నాటకాల్లో ఉండడం, నాటకాలు వేయడం ఇలా చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈయనకి హెల్ప్ చేస్తున్న టీచర్ ఎవరైతే ఉన్నారో హనుమంతరావు నాయుడు గారు, వాళ్ళ కుటుంబం రాజమండ్రికి వెళ్ళిపోతారు. అప్పుడు ప్రకాశం పంతులు గారు కూడా ఒప్పించి, వాళ్ళ అమ్మను ఒప్పించి ఈయన కూడా రాజమండ్రికి వెళ్తారు. అక్కడ కావాల్సినవి అన్ని వసతులను కూడా ఆయన నాయుడు గారు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే నాయుడు గారికి ఈయన ప్రీశిష్యుడు కదా. మళ్ళీ అక్కడ ఎక్కువ నాటకాలు అవ్వడం వల్ల కూడా ఆయన మెట్రిక్లో ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయిన తర్వాత బాగా ఫీల్ అవుతాడు, అయ్యో నేను అమ్మ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి ఇంత కష్టాల్లో ఇలా చదువుకుంటున్నాం, ఎలాగా ఏమిటి నేను ఫెయిల్ అయ్యానే అని పట్టుదలతో మళ్ళీ చదివి పాస్ అవుతాడు. పాస్ అయినప్పుడు మనం ఇందాక చూస్తే వారాలు, ఈరోజు మనం ఒక పూట క్యారీర్ లేట్ అయితేనో, ఒక 10 నిమిషాలు అన్నం లేట్ అయితేనే మనం తల్లిదండ్రులని అరవడము, గోలు పెట్టడం, గగ్గోలు పెట్టడం, మన రియాక్షన్స్, మన ఫీలింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఏంటి కాసేపు లేట్ అయితే, లేకపోతే కాదండి కాసేపు లేట్ అయితే. అలాంటిది రోజుకి ఒకరింట్లో తింటూ అంతంతగా ఉన్న వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కూడా ఆయన ఎలా లాయర్ అయ్యారు, ఎలా ఈ స్వాతంత్ర సంగ్రామంలో ఆయన తన మర్చిపోలేని ముద్రల్ని వదిలి వెళ్ళారు అని చూస్తే ఇవంతే మనకి ఇన్స్పిరేషన్ అండి. మనం ఈరోజు లేని ఉన్న వాటిని మర్చిపోయి లేని వాటి గురించి అరువులు చేస్తూ ఉన్న వాటిని సరిగా ఎంజాయ్ చేయక వాటిని ఉపయోగించుకోకుండా మా నాకు అది లేదు ఇది లేదని కుంటి సాకులు చెప్తూ ఉంటాం. కానీ ఇలాంటి వాళ్ళ జీవిత చరిత్రలన్నీ కూడా మనకి అలాంటి సాగులు చెప్పనివ్వకుండా మన లక్ష్యాన్ని ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి వాళ్ళు ఎంత కృషి చేశారు, ఎన్ని కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు అనేది మనం నేర్చుకోవాలి వీళ్ళ జీవిత చరిత్రల నుంచి. సో మళ్ళీ పట్టుదట్టి ఆయన మెట్రిక్ పరీక్ష పాస్ అవుతాడు. మనం ఇందాక అనుకున్నట్టుగా ఆ న్యాయవాదుల డ్రస్సులు చూసి ఆయన కూడా న్యాయవాది కావాలని కోరుకుంటారు. వాళ్ళ అక్కయ్య కూతురుతో ఆయనకి పెళ్ళవుతుంది. అప్పుడు ఆయనకి ఎందుకు మళ్ళీ చదువు మీద బాగా ఆసక్తి పెరిగి 1891లో ఎఫ్ఏ పాస్ అయ్యారు. తల్లి కోరిక ప్రకారం, ఈయన ఇంట్రెస్ట్ ప్రకారం లా చదవాలనుకుంటాడు, కానీ డబ్బులు లేవాయే ఎలాగా అనుకుంటే మళ్ళీ హనుమంతరావు నాయుడు గారి 90 రూపాయలు అప్పించి అప్పు తెచ్చిస్తారు. వెంటనే ఈయన మద్రాసు వెళ్ళి లా కాలేజీలో చేస్తారు. అంటే ముందులా కాకుండా నాటకాలు అవి అవి ఉన్నా అవి లేకపోయినా సరే ఈయన కష్టపడి చదవడం అలవాటు చేసుకుంటారు. ఆయన కష్టపడి లా చదివి పాస్ అవుతారు. రాజమండ్రికి వచ్చి ప్రాక్టీస్ పెడతారు. అక్కడ రాజమండ్రి అంటే చాలామంది లాయర్లు ఉండేవాళ్ళు అప్పట్లో, వయసు అనుభవం ఉన్న లాయర్లు ఎంతోమంది ఉండేవాళ్ళు. కానీ ఈయనేమో ప్రకాశవంతులు, నవయువకుడు, వాళ్ళ ముందు నిలదొక్కుకోవడమే కష్టంగా అనిపించేది. అయినా సరే ఆయన శక్తియుక్తులన్నింటినీ, తెలివితేటలన్నింటినీ ఉపయోగించి కేసులను గెలిపించుకుంటూ పోయి అందరికీ అర్థమైపోద్ది, ఓహో ఇతను మంచి లాయరు అని అందరికీ అర్థమైపోద్ది. మామూలు మిగతా న్యాయవాదులు అందరూ కూడా 25 రూపాయలు ఫీజు తీసుకుంటే ప్రకాశం గారు 100 రూపాయలు ఫీజు తీసుకునేవాళ్ళు. అంటే ఆయన దగ్గరికి ఏ కేసు వచ్చినా బాగా వాదిస్తారు అని ప్రజలకి అంత నమ్మకం ఉండేది. అలాంటి మంచి రాయలుగా ఆయన తయారవుతారు. అసలు ఈయన రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, లాయర్ వృత్తిలో ఉంటూ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు అంటే, అప్పట్లో మనం చాలామంది జీవిత చరిత్రలు చూస్తున్నప్పుడు కూడా చాలామంది ఈ లాయర్స్ వీళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి రావడం, తర్వాత స్వతంత్ర సంగ్రామంలో తమదంటూ పాత్రను పోషించడం ఇవన్నీ చూస్తున్నాం. అలాగే ఈయన కూడా 2 సార్లు మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేస్తాడు, కానీ ఓడిపోతాడు. తర్వాత ఆయన ఒక వర్గాన్ని బలాన్ని పెంచుకొని అంతా ఈ రాజకీయం విజయం సాధిస్తారు. ఈయన స్వతహాగా ప్రజల కష్టాలు విని కరిగిపోతూ ఉండేవాడు, నేరుగా వెళ్ళి సహాయం అందించేవాళ్ళు. అంటే అప్పట్లో ఈయన ఉదయాన్నే గుర్రం ఎక్కి మొత్తం తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరిస్తూ ఉండేవాళ్ళు. అంతటి పరిపాలన దక్షత అన్నమాట ఆయనది. నిజాయితీగా నిరంతరం శ్రమిస్తూ ఈయన ఇలా ప్రజలకు దగ్గరగా ఉండడం వల్ల, ప్రజలు నాయకుడు అవ్వడం వల్ల మళ్ళీ ఇంకోసారి కూడా మున్సిపల్ చైర్మన్గా గెలుస్తారు. ఎప్పుడు కూడా ప్రజల అవసరాలను తీరుస్తూ ఈయన హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. సో ఈ ప్రకాశం పంతులు గారి జీవితంలో మళ్ళీ ఈ న్యాయవాదితో పాటు బారిస్టర్ ఎలా చదివారు, తర్వాత ఈయన ఎలా మన ఆంధ్ర రాష్ట్రాన్ని మద్రాసు నుంచి విడివడంలో ఎలా ప్రముఖ పాత్ర పోషించారు, ఆయన ఎలాగ మన మొదటి ముఖ్యమంత్రి అయ్యారు, ఇవన్నీ వివరాలు ఒక చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం.
మన
జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగ్ఎలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ సిసిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, వీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
Hi everyone, I'm Mohammad Irfan and you're listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Srotalahu, Spurti Karyakramaniki Punaswagatam. సో అలా ప్రకాశం పంతులు గారు రాజకీయాల్లోకి ప్రవేశించారు, లాయర్గా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. అలాంటప్పుడు ఆయనకి బారిస్టర్ చదవాలని ఎందుకు అనిపించింది? అసలు ఏ ఇన్సిడెంట్ ఆయన్ని బారిస్టర్ చదవడం కోసం ఫోర్స్ చేశాయి? అంత ఖరీదైన బారిస్టర్ కోర్సుని ఆయన ఎలా చదివారు? సో ఈ విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అతని బెస్ట్ ఫ్రెండ్ ఒక అతను నరసింహం అని ఆయన అబద్ధపు సాక్ష్యం కేసులో ఇరుక్కుంటాడు. విచారణ ఏమో సబ్ కలెక్టర్ దగ్గరికి వస్తుంది. దాదాపుగా ఆయనకి శిక్ష తప్పేట్టుగా అనిపించలేదు. ఇంకా ప్రకాశమే పూనుకొని ఆయన తరపున ఒకాలతా తీసుకొని దాన్ని వేరే కోర్టుకి బదలాయించమని పిటిషన్ వేస్తే పిటిషన్ కొట్టేస్తారు. సో మళ్ళీ హైకోర్టుకు అప్పీల్ చేస్తే కానీ హైకోర్టులో అప్పుడు బారిస్టర్లు మాత్రమే వాదించేవాళ్ళు. ఈయన బారిస్టర్ కాదు కదా, కాబట్టి స్వామినాథన్ అనే బారిస్టర్ని ఈ కేసు వాదించమని రిక్వెస్ట్ చేస్తారు. కానీ హైకోర్టులో ఈ కేసులో బలం లేదని కొట్టిపారేస్తారు. చాలా నిరాశకు లోనవుతాడు. ఎందుకంటే ఈయన పెట్టుకున్న లాయర్ ఎవరైతే బారిస్టర్ ఎవరైతే ఉన్నారో స్వామినాథన్ అని ఆయన పెద్ద వాదించకుండా బాగా వాదిస్తాడు, గట్టిగా వాదిస్తాడు, మన కేసు నీ కొట్టి చేస్తారని అనుకున్నారు. కానీ ఆయన ఏమీ వాదించకుండా కేసు కొట్టేసేటప్పటికీ ఈయనకి చాలా కోపం వస్తుంది. వెంటనే అసలు ఎలాంటి వాదన లేకుండా కేటును కొట్టేస్తే మీరు ఎందుకు ఏం మాట్లాడరు అని ఆయన స్వామినాథన్ గారు నిలదీస్తారు. ఆయన స్వామినాథన్ గారు నవ్వేసి మా ఇంటికి భోజనానికి రండి అని ఆహ్వానిస్తారు. సరే, ప్రకాశం ఆయన ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు అప్పుడు స్వామినాథన్ గారు చెప్తారు, మీరు బాగా తెలివితేటలున్నాయి, మంచి చాకచక్యంగా మాట్లాడగలరు, ధైర్యం ఉంది, మీరే ఎందుకు బారిస్టర్ చదవకూడదు అని ఒక సలహా ఇస్తారు. కానీ అదేమన్నా సామాన్యమైన విషయమా? డబ్బుతో కూడుకున్న పని, 5,000 rupees కావాలి, 5,000 rupees వస్తే కొంతవరకు నేను ప్రయత్నించగలను అంటారు. అప్పుడు స్వామినాథన్ గారు నాకైతే నెలకు 60 rupees అయ్యేవి అంటారు. ఇది బాగా అతన్ని మోటివేట్ చేస్తుంది. సో ఈ విషయాన్ని ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు. ఫ్రెండ్స్ అందరు కూడా మేము 6,000 rupees మేమందరం కలిసి సర్దుతాము, ఈ గో హెడ్ అంటారు. సో అప్పట్లో కొంచెం రామచంద్రరావు గారు, మాగంటి లక్ష్మణ్ దాస్ గారు చెరుసగం వేసుకోవడంతో 6,000 rupees సమకూర్తాయి. ఆయన ఇంగ్లాండ్ దాదాపుగా వెళ్ళడం ఖాయమై లండన్ వెళ్ళి అక్కడ ఎడింబరో విశ్వవిద్యాలయంలో ఆయన చదవడం మొదలు పెడతారు. అక్కడ జనరల్గా సిగరెట్ తాగడం అనేది అదొక వాళ్ళ సాంప్రదాయం. కానీ ఈయనైతే సిగరెట్ దొరికి వెళ్ళేవాడు కాదు, ఫ్రెండ్స్ అందరూ ఫోర్స్ చేస్తున్నా మోటివేట్ చేస్తున్నా వెళ్ళేవారు కాదు. ఆయన చాలా సామాన్యమైన జీవనం గడుపుతూ ఉండేవాడు. ఇక్కడే అండి విజేతలకి మామూలు వాళ్ళకి విజయాలు సాధించిన వాళ్ళకి తేడా ఏంటంటే, ఈయన క్లాసులో పాట మాత్రమే వినడం కాకుండా కోర్టుకు వెళ్ళి ఎలా వాద ప్రతివాదాలు జరుగుతాయని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉండేవాడు, అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇదే దిస్ ఈజ్ వేర్ విజయం సాధించిన వాళ్ళు, సైంటిస్టులు కానీ ఎవరైనా ఏ రంగంలో అయినా బాగా విజయం సాధించిన వాళ్ళకు ఉండే ముందు ఉండే ముఖ్యమైన గుణం చదువు కాదు, చదువుతో పాటు అబ్జర్వేషన్, సైంటిఫికల్ అబ్జర్వేషన్, పరిశీలనాత్మక దృష్టి. సో వెళ్ళి దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండడం, ఎలా మనం చదివింది ఇక్కడ ఎంప్లాయ్ అవుతుందో చూస్తూ ఉండడం, లింక్ చేసుకుంటూ ఉండడం అనేది జరుగుతూ ఉండేది. అలా ప్రకాశం గారు కూడా కోర్టుకు వెళ్ళి వాదోపవాదాలు ఎలా జరిగాయి చూసేవాళ్ళు. అలాగైనా 1906లో ప్రథమ శ్రేణిలో పాస్ అవుతారు. లండన్లో చదువుకునేటప్పుడే అక్కడ ఇండియా హౌస్ అని శ్యామ్జీ కృష్ణవర్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఆయన ఒక దేశభక్తుడు, ఇండియన్ హౌస్ అని స్థాపిస్తుంటారు. ఆయనతో మంచి సాన్నిహిత్యం ఏర్పడుతుంది. కానీ ఈయన ఇండియాకు వచ్చిన ఒక 1 ఇయర్కే తల్లి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోతుంది. ఇంకా ఆమె మరణశయ్యం మీద ఉన్న చివరి దశలో ఆమె ఇలా అంటుంది, నువ్వు బారిస్టరీ చదివావు నాకు చాలా సంతోషము అని ఆమె పాపం అప్పటిదాకా ఎత్తిపెట్టిన 800 rupees ప్రకాశం చేతికిచ్చి చావు ఖర్చులు వాడుకోమని చెప్పి కన్ను మూస్తుంది. చూసారా, అంటే తల్లి ప్రేమ ఎలా ఉంటుందంటే అలాంటి పరిస్థితుల్లో కూడా తను కడుపు కొట్టుకొని దాచిపెట్టి మళ్ళీ తనకిచ్చి తను చనిపోయిన తర్వాత కావలసిన ఖర్చులకు వాడుకోమని చెప్పి. అదేండి తల్లి ప్రేమకి కులమానం ఎక్కడుండదండి. సో ఇంకా 1907 అమ్మగారు కనుమూసిన తర్వాత ఆయన మద్రాసులో కొత్త జీవితం ప్రారంభిస్తారు. మనం ఇందాక చూసినట్టుగానే లాయర్గా ఎలా అయితే అనతి కాలంలోనూ మంచి పేరు ప్రఖ్యాతులు ఆర్జిస్తారో, బారిస్టర్ చదివిన తర్వాత కూడా ఈయన అలాంటి పేరు ప్రఖ్యాతులే వారి సులభంగా ఆర్జించారు. మంచి చాకచక్యము, వాదన పటిమ. అప్పట్లో చుట్టుపక్కల లాయర్స్ ఫీజు 100లో ఉంటే ప్రకాశం గారిది 1000లో ఉండేది. ధైర్యంగా కేసులను వాదించేవాళ్ళు. ఆయన హైకోర్టు బారిస్టర్ల సంఘానికి కూడా అధ్యక్షుడిగా ఉండేవాడు. ఒక 8 సంవత్సరాలు మద్రాసు లా టైమ్స్ అనే పత్రికను కూడా ఈయన నిర్వహించేవాళ్ళు. అలాగా సో మామూలు న్యాయవాది నుంచి ఆయన బారిస్టరీ చదివి అందులో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఎన్నో కేసులను చాకచక్యంగా వాదిస్తూ మద్రాసులో స్థిరపడతారు. సో ఇక్కడ అసలు ఈయన స్వతంత్ర సంగ్రామంలోకి ఎలా రాగలిగారు అనేది ఇక్కడ కొంత మనం చూసుకోవచ్చు. ప్రకాశం గారి దగ్గర ఎంతోమంది జూనియర్స్గా పనిచేసేవాళ్ళు, తర్వాత వాళ్ళు పెద్ద పెద్ద పోస్టుల్లో కూడా అంటే హైకోర్టు జడ్జిలో కూడా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పాగాల వెంకటరమణారావు గారు, బుల్ సాంబమూర్తి గారు, డాక్టర్ కేకే పండాల గారు, వీళ్ళందరూ కూడా మన ప్రకాశం పంతులు గారి దగ్గర జూనియర్స్గా చేసిన వాళ్ళే. జడ్జీలకు ఏమాత్రం భయపడకుండా వాదించేవాళ్ళు ఆయన. అది అదొక అలవాటు, అలవాటుగా అలవోకగా అలవాటుగా తన కేసులని వాదిస్తూ ఉండేవాళ్ళు. ఒకసారి ఏమైందంటే హైకోర్టులో కేసు వాదిస్తున్నప్పుడు జడ్జి కల్పించుకొని 10 నిమిషాల్లో వాదన ముగించాలని జులుం చేస్తాడు. అప్పుడు ఆయన ఇమీడియట్గా అది సాధ్యం కాదని ఆ పేపర్ కట్టను బల్ల మీద పడేస్తాడు. తర్వాత జడ్జి దురుసుగా ప్రవర్తించారని బారిస్టర్ల సంఘంలో తీర్మానం చేస్తే ఆయన మళ్ళీ జడ్జి వచ్చి ప్రకాశంకు సంజాయిషి చెప్పుకుంటారు అన్నమాట. ఒకసారి వీరేశలింగం గారు ప్రకాశం పంతులు గారి తమ్ముడి మీద ఒక కేసు పెడతారు. అప్పుడు రాజమండ్రిలో న్యాయవాదిగా పనిచేస్తూ ఈ ఆంగ్ల పత్రిక నడిపిస్తున్నప్పుడు ప్రకాశం గారి తమ్ముడి మీద, శ్రీరాముడి మీద వీరేశలింగం గారు ఒక కేసు పెడతారు. అది చాలా కష్టమైన కేసు. ప్రకాశం పంతులు గారే స్వయంగా రాజమండ్రికి వచ్చి కేసు వాదించి తమ్ముడిని గెలిపించాడు. చివరికి వీరేశలింగం గారు సిగ్గుపడి ప్రకాశానికి క్షమాపణ చెప్తాడనమాట. దాంతో ఈ ఇన్సిడెంట్ మనకి ఆయన సాధన స్వరత్వాన్ని మనకు తెలియజేస్తుంది అనమాట. సో ఇలాగా ఈయన స్లోగా ఇక్కడి నుంచి తన న్యాయవాది వృత్తి నుంచి రాజకీయాల్లోకి రావడం మొదలెడతారు. సో మరిన్ని వివరాలు మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్ అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రం వాషింగ్టన్ డీసీ. Stay tuned all the time to Mind Media and Guruvaram Nadu Matram Marchipokandi Techie Talk.
Namaste, this is Rajni. You are now listening to Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు మైన్ మీడియా వారి స్ఫూర్తి కార్యక్రమానికి పునఃస్వాగతం. సో ప్రకాశం పంతులు గారికి 3 పిల్లలు, కానీ పెద్ద పిల్లవాడు చిన్నతనంలోనే మరణిస్తారు. చివరికి ఇంకిద్దరు కొడుకులు 1909-10 ప్రాంతంలో ఇద్దరు కొడుకులు పుడతారు. ఆయన పెద్ద కొడుకు మరణించిన ఇద్దరు కొడుకులు ఉంటారు. సో ప్రకాశం పంతులు గారికి ఒక మంచి మోతుబరి రైతుతో వాదే రైతు ఒక ఆయన పట్టాభిరామని చనిపోతే అతని భార్య రామమ్మ అనే బాధలో ఉండేది. సో ఆ కేసు వాదించడం గురించి ఆ కేసు ఈయన దగ్గరికి వస్తుంది. సో ఆస్తిపాత్రుల గురించి దాయాదులతో జరిగే సంఘర్షణలో ఆమె రామమ్మ గారు కోర్టు కేసు గురించి ఈయన దగ్గరికి వస్తారు. కానీ ఆమె దగ్గర డబ్బులు లేవు. కానీ ప్రకాశం గారు చొరవతో ముందుకొచ్చి ఏ ఫీజు తీసుకోకుండా వాదించి గెలిపిస్తారన్నమాట. ఎంత 10 లక్షలు విలువ చేసే ఆస్తిని మళ్ళీ రామమ్మకు వచ్చేలా చేస్తారు. ఆమె కృతజ్ఞతగా దాదాపు 70,000 రూపాయలు ఇస్తుంది ఆయనకి సంతోషంతో, ఆ కేసు గెలిపించిన సంతోషంతో. అప్పట్లో ప్రివీ కౌన్సిల్ అని ఉండేది, అది ఇంగ్లాండ్లో ఉన్నత న్యాయస్థానం. భారతదేశం కూడా ఇంగ్లాండ్ పరిపాలనలో ఉండేది కాబట్టి వారికి కూడా అదే. సో అక్కడ ఒక కేసు వాదించేందుకు ఈయన 3 నెలలు ఇంగ్లాండ్ వెళ్తారు. అటుపక్క నుంచి దక్షిణాఫ్రికాలో బారిస్టర్గా న్యాయవాద వృత్తిలో ఉన్న గాంధీజీ కూడా అక్కడికి వస్తారు. సో వీళ్ళిద్దరు కలిసి ఒక సభలో కలుసుకొని మాట్లాడడం. అప్పటికే బారిస్టర్ వృత్తిలో ప్రకాశం గారు చాలా సంపాదిస్తారు. ఇదిలా ఉండగా ఒక పక్క ఇండియాలో బిపిన్ చంద్రపాల్ బెంగాల్ నుండి వందే మాతరం ఉద్యమం ప్రారంభించి దేశమంతా తిరుగుతూ ఈ బ్రిటిష్ వారి పెత్తనానికి వ్యతిరేకంగా ఉపన్యాసాలు చేస్తూ వందే మాతరం గీతం పాడుతూ ప్రజల్లో స్వతంత్ర పిపాసను రగిలిస్తూ ఉంటారు. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం యొక్క పాలన నుంచి మన దేశానికి స్వతంత్రం లభించాలని చాలామంది దేశభక్తులు ప్రజానాయకులు అప్పట్లో ఉద్యమాలు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. సో ఇందులో భాగంగా బిపిన్ చంద్రపాల్ గారు 1907-1-2 తేదీల్లో మద్రాసుకు వస్తారు. మద్రాసులో ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. కానీ ఈ బ్రిటిష్ వాళ్ళ దొరతనానికి భయపడి ఆ సభలకు అధ్యక్షత వహించేందుకు పెద్దలందరూ జంకుతారు. కానీ ఎలాగలాగా మొదటి రోజు సుబ్రహ్మణ్య అయ్యంగారు ధైర్యంగా ముందుకొస్తారు. 2వ రోజు సభకు మన ప్రకాశం పంతులు గారు అధ్యక్షత వహిస్తారు. సో అప్పుడు బిపిన్ చంద్రపాల్ ఇచ్చిన ఉపన్యాసం దేశభక్తుల్ని ఉర్రూతలూగించేదిగా ఉంటుందన్నమాట. నరాల్లో కూడా దేశభక్తి ప్రవహించే విధంగా సామాన్య జనాల నరాల్లో కూడా దేశభక్తి ప్రవహించే విధంగా ఆయన ఉపన్యాసం ఉంటుంది. ఇది ప్రకాశం పంతుల గారికి చాలా తృప్తినిస్తుంది ఈ ఉపన్యాసం. అలాగే ఒకసారి ఆయన ఒక కోర్టు పని మీద వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో పూనాలో దిగి ఉక్కు మనిషి బాలగంగాధర్ తిలక్ గారిని కలుసుకుంటాడు. ఆయన స్వాతంత్రం నా జన్మ హక్కు అని బ్రిటిష్ పాలకులను ఎదిరించి మన దేశంలో ఎంతో మందికి ప్రేరణ కలిగిస్తున్న వ్యక్తి తిలక్ గారు. సో ఆయనతో కూర్చున్నప్పుడు ఆయనతో చర్చ జరుగుతుందన్నమాట. అసలు ఒకప్పుడు భారతదేశం ఎలా శిరీషాబద్ధతో ఉండేది, ఇప్పుడు ఇలా ఎందుకైంది, దీనికి మెయిన్ రీజన్ మనలో ఐక్యత లేకపోవడమే అని ఆయన చెప్పడం, తిలక్ గారు చెప్పడంతో ఇది ప్రకాశం పంతులు గారికి మంచి స్ఫూర్తినిస్తుంది. సో ఇలా ఆ రోజుల్లో కాంగ్రెస్ వాదులందరూ కూడా ఈ స్వతంత్ర సంగ్రామంలో చురుగ్గా పాల్గొనేవారు. ఒకరోజు లాలాజీ సమక్షంలో జరిగిన ఒక సభలో అతివాదులు మితవాదులు కొంత మాట దిగడం, రెండుగా విడిపోవడం, అతివాద వర్గం మితవాద వర్గం కానీ, ఇది ఈ దీంట్లో పాల్గొన్న ప్రకాశం గారికి కొంత ఇది కలిసి వేస్తుంది. ఇలా ఆయన ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు అక్కడ ఇండియన్ సొసైటీలో సభ్యుడయ్యి అక్కడ దాదాబాయి నవరోజు ఇలాంటి దేశభక్తులతో స్నేహం ఏర్పరచుకోవడం, మళ్ళీ ఒక 1919లో గాంధీ గారు మద్రాసు వచ్చినప్పుడు ప్రత్యేకంగా మన ప్రకాశం పంతులు గారిని పిలిచి ఈ సత్యాగ్రహ ప్రతిజ్ఞ పత్రం మీద సంతకం చేయించుకోవడం, దాన్ని ఆయన ప్రామిస్ తీసుకోవడం చేస్తారు. ఎప్పుడైతే 21లో గాంధీజీ ఈ కోర్టులు ఉద్యోగాలు అన్నీ మనం చదువుకునే స్కూళ్ళు అన్నీ వదిలేసి వాళ్ళకి ఆపోజిట్గా పోరాడాలి అన్నప్పుడు బంగారు బాతుకూడు లాంటి ఉద్యోగాన్ని వదులుకొని బారిస్టర్ న్యాయవాద వృత్తిని ప్రకాశం గారు వదిలేస్తారు. అంత మంచి వృత్తిని వదిలేసిన దక్షిణ భారతదేశంలోని వ్యక్తుల్లో ఈయనే ప్రథముడు కావచ్చు అప్పట్లో. అలాంటి త్యాగాలకైనా సైతం ముందంజలో ఉండేవాడు. సో అప్పటి నుంచి ఈ స్వాతంత్ర సంగ్రామంలో చాలా క్రియాశీలకమైన పాత్రను పోషిస్తూ దేశం మొత్తం తిరుగుతుంటాడు. ముఖ్యంగా ప్రకృతి బీభత్సాలకు వరదలు ఇలాంటివి వచ్చినప్పుడు ఈయన విలాసవంతమైన జీవితాన్ని వదిలి ప్రజల కోసం ముళ్ళబాటలో పయనిస్తూ ఉండేవాళ్ళు. ఈయన స్వరాజ్య అనే ఆంగ్ల పత్రిక బాధ్యత చేపట్టి ఈ గాంధీజీ ఉద్యమానికి మంచి ప్రచారం వచ్చేట్టు చేస్తారు. సో ఆ పత్రిక అమ్మకం బాగా పెరిగిపోద్ది అప్పట్లో. అప్పట్లో మహాత్మా గాంధీ గారు కూడా ఈ ప్రకాశం పంతులు గారి సేవలను కొనియాడతారు. ఈ స్వరాజ్య అనే పత్రిక తమిళంలో కూడా స్టార్ట్ చేస్తారు. సో ఇది బాగా స్వాతంత్ర సమరవీరులను ఉత్సాహపరుస్తూ సామాన్యుల్లో కూడా దేశభక్తిని స్వతంత్ర ఉద్యమం వైపు ఉన్న నీడ్ని నొక్కి ఒక్కానిస్తూ ఉండడంతో బ్రిటిష్ వాళ్ళు కొంత ఈ పత్రికని కంట్రోల్ చేయాలి అని ఒక నిర్ణయానికి వస్తారు. కానీ ఈ పత్రిక అయ్యే ఖర్చంతా కూడా పాపం మన ప్రకాశం పంతులు గారు సొంత డబ్బుతోనే ఖర్చు పెట్టేవాళ్ళు, సొంత డబ్బునే ఖర్చు చేసేవాళ్ళు ఈ పత్రికకు. అప్పుడు ఈ పత్రికని బ్లాక్ లిస్ట్లో పెడతారు మద్రాసు ప్రభుత్వం. ప్రకాశాన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు. 35లో పత్రిక ఆగిపోద్ది. కానీ 10 సంవత్సరాల్లో ఈ ప్రకాశం గారు సంపాదించినవంతా కూడా ఈ పత్రికకు ఇలాంటి కార్యక్రమాలకే ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. ఈయనకి ఈయన చాలా సాహసి, మనం అనుకున్నాం కదా గుండె చీల్చి ఇక్కడ కావచ్చు అని. అప్పట్లో అల్లూరి సీతారామరాజు గారు చెప్పినట్టుగా మన తంగుటూరు ప్రకాశం పంతులు గారు కూడా గుండె చీల్చి ఇక్కడ కావచ్చు అని చెప్పేంత ధైర్యవంతుడు, సాహసమే ఊపిరిగా గడిపినవాడు, పట్టుదల వీడని వ్యక్తి. సో 1920 సహా నిరాకరణ ఉద్యమ సమయంలో కానీ, 1930 ఉప్పు సత్యాగ్రహం అప్పుడు కానీ, 1942 కిట్ ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమంలో కానీ యాక్టివ్గా పాల్గొనేవాళ్ళు. జైలు శిక్షలు ఇవన్నీ కూడా ఈయనకి మామూలు అయిపోయాయి మిగతా స్వతంత్ర సమరయోధుల్లాగే. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి పత్తిని తీసుకెళ్ళిపోయి వాళ్ళ మిల్లుల్లో తయారు చేసి ఇక్కడికి వచ్చి వాటిని ఎండ్ ప్రోడక్ట్స్ని వాళ్ళు ఇష్టం వచ్చిన రేటుకి అమ్మేవాళ్ళు. పాపం మన భారతదేశంలో ఉండేవాళ్ళు ఏమేమి పని లేక కష్టాలను అనుభవిస్తూ ఉండేవాళ్ళు. పని లేకపోతే వారికి ఆదాయం లేదు కదండి. సో దేశభక్తులందరూ కూడా ఏం చేయాలంటే వీళ్ళకి పని కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర నేయించి అవే దుస్తులను ధరించేవాళ్ళు. స్వదేశీ వస్తువులను వాడండి, స్వదేశీ వస్త్రాలను వాడండి అని ఎక్కువ చెప్తూ ఉండేవాళ్ళు. ఖాదీ వస్త్రాలని వాడినని చెప్తూ ఉండేవాడు. ఈయనకి కాలేజ్ చదివేటప్పుడు మెట్కాఫ్ అనే ఒక ప్రిన్సిపల్ ఉండేవారు. ఆయనకి ఆవకాయన్న, తెలుగుదనం అన్న చాలా ఇష్టంగా ఉండేది. సో ప్రకాశం గారు ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఆయన కలిసి ఆ దంపతులకు ఇది కూడా ఇచ్చొస్తారు ఈయన ఇంగ్లాండ్ ప్రయాణంలో భాగంగా. అంటే ఇలా ఇది ఈయన ఒక పక్క స్వతంత్ర సంగ్రామంలో పూర్తిగా క్రమేపీ లీనమవుతున్న దశలో ఆయన సంపాదించిందల్లా ఖర్చు అయిపోతుంది ఒక పక్క, మరోపక్క అతని కుటుంబ పరిస్థితి భోజనానికి కూడా కష్టమైపోతుంది. ఇంట్లో వంట కోసం మట్టి పాత్రలు వాడడం, ఇలా ఎన్నో కష్టాలు. అతని రెండో కొడుకు హనుమంతరావు అనే వీళ్ళ తన రెండో కొడుకు పెళ్లి జరిగినప్పుడు కూడా ఈయన ఎక్కడో మారుమూల గ్రామాల్లో స్వతంత్ర సంగ్రామంలో పర్యటిస్తూ ఉంటారు. సో ఇలా కుటుంబ పరిస్థితి ఒక పక్క దిగజారుతూ ఉన్నప్పటికీ ఈయన దేశం కోసం ఈయన చేస్తున్న సేవ పోరాటం ఆపేలేదు, ఎక్కడ ఆపలేదు. ఒక పక్క ఏమో ఈ సైమన్ కమిషన్ వచ్చి ఈ సైమన్ కమిషన్ ఒక నియమించడం, వాటికి ఎదురుగా మన వాళ్ళందరూ పోరాడటం, ఈయన ఛాతీ చూపించి ఇక్కడ ధైర్యం ఇక్కడ కాల్చమండడం. ఆనాటి నుంచి ఆయన్ని ఆంధ్రకేసరి అని పిలవసాగారు. అక్కడ ఆయనకి ఆంధ్రకేసరి అని బిరుదు వచ్చింది. ఎప్పుడైతే బ్రిటిష్ బుల్లెట్లకు ఎదురు నిలిపి తన ఛాతీని చూపించి ధైర్యం ఉంటే ఇక్కడ కావాల్సి అన్నారో అప్పటి నుంచి ఆయన అందరూ ఆంధ్రకేసరిగా పిలవలేవాళ్ళు. సో ఈ సభలలో మన కాంగ్రెస్ సభలలో అధ్యక్షులు వచ్చినప్పుడు ఆయన చాలా అద్భుతంగా మాట్లాడేవాడు. అలాగే కేరళలో ఒకసారి మెప్లా తెగవారైన ముస్లిం వాళ్ళని బ్రిటిష్ పోలీసులు హింసిస్తున్నప్పుడు ఈయన ముందుండి ఊరేగింపు చేసి నిరసన వ్యక్తం చేస్తాడు. అప్పుడు అక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండేవాళ్ళు కూడా వీళ్ళందరికీ సహాయ సహకారాలు అందించడం, అంటే అంత ధైర్య సాహసాలు ఈయనవి. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించిన తర్వాత ఆయన ఈయన పదవులకి రాజీనామా చేయడం, ఆ ఉప్పు సత్యాగ్రహంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం. సో గాంధీజీ ఎక్కడైతే మొదట ఉప్పు తయారు చేస్తే తర్వాత మొదట బృందానికి దేశోద్ధారక నాగేశ్వరరావు గారు, తర్వాత బృందానికి ప్రకాశం గారే, ప్రకాశం అండ్ టీం కలిసి ఆ ఉప్పును తయారు చేస్తారు. సో యాజ్ యూజువల్గా ఎలా అయితే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మనం ఏదైనా పనులు చేసినప్పుడు వాళ్ళు అరెస్ట్ చేయడం మామూలుగా జరిగే విషయమే, అలాగే ఈయన్ని అరెస్ట్ చేసి జైలు శిక్ష 1 సంవత్సరం పాటు జైలు శిక్ష విధించారు. అలాగే ప్రకాశం పంతులు గారి కుడిభుజం అయిన తంగచ్చి అమ్మాలకు కూడా 6 మంత్స్ జైలు శిక్ష విధిస్తారు. ఒక పక్క ఇక్కడ ఇలా ఉంటే ఇందాక మన ఇంటి పరిస్థితుల గురించి చెప్పుకున్నాం కదా, రోజు రోజుకు దిగజారిపోతున్న ఇంట్లో ఇంటి పరిస్థితులు అని. అయినా సరే ఇక్కడ ప్రకాశం పంతులు గారు ఇంత యాక్టివ్గా ఉంటే ఆయన భార్య హనుమాయమ్మ గారు కూడా స్త్రీలందరినీ కూడగట్టి ఉద్యమాలు నిర్వహించడం, ప్రకాశం గారు జైల్లో ఉన్నప్పుడు పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నా సరే ఆమె ఇవన్నీ కూడా చూసుకుంటూ ఇంకో పక్క స్వాతంత్ర సంగ్రామంలో ఆమె కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. వీళ్ళ పరిస్థితి చూసి దుర్గాబాయమ్మ అనే ఒక దేశభక్తురాలు ఆమె గాజులమ్మి కుటుంబాన్ని కొంత ఆదుకుంటుంది అనమాట. సో ఇలా ఈయన జైల్లో కూడా మన ప్రకాశం పందులు గారు చాలా జాలీగా గడిపేవాళ్ళు. అయితే జాలీగా అంటే నాటకాలు పద్యాలు ఇవన్నీ ఆయనకి ఎంతో స్ఫూర్తినిస్తూ వాటిని పాడుకుంటూ కష్టాలని కడుపులో దాచుకుని చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఆ జీవనాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు ఆ పద్యాలు పాటలతో. ఉప్పు సత్యాగ్రహంలో 15 రోజులు ఆయన్ని అరెస్ట్ చేయనప్పుడు కూడా మళ్ళీ ఆయనకి బాగా జ్వరం వచ్చేసి ఒంటి నిండా కురుపులు వచ్చేస్తాయి. జైలు సూపరింటెండెంట్ తనిఖీకి వస్తే ఈయన లేవలేని స్థితిలో పడుకో ఉంటాడు. అప్పుడు సూపరింటెండెంట్ ఎందుకు ఇలా ప్రవర్తించామని అడిగితే, సో అంటే అప్పటికి కూడా ఆ స్వాభిమానం అనొచ్చు, ఆయన ధైర్యం అనొచ్చు, సాహసం అనొచ్చు, ముందు చెప్పకుండా రావడం కరెక్ట్ కాదు కదా అంటాడు. సో దానికి ఆ సూపరింటెండెంట్ తలదించుకొని వెళ్ళిపోతారు, వెనక్కి వెళ్ళిపోతారు. ఇలా బ్రిటిష్ అధికారుల్ని కానీ ఈయన చాలా ధైర్యంగా ఎదిరించి మాట్లాడేవాడు. సో ఈయన రకరకాలు మన కాంగ్రెస్ 1942లో చేయడం లేదా చావడం ఈ స్వతంత్రం కోసం అనే తీర్మానం ప్రవేశపెంచినప్పుడు దాన్ని ఆయన బలపరుస్తూ మంచి ప్రసంగం ఇస్తారు. అది అక్కడున్న గాంధీజీ, నెహ్రూ మొదలైన నాయకులందరూ కూడా ఆ ప్రసంగానికి ముగ్ధులవుతారు. అలాగే ఇలా ప్రసంగిస్తున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తూ వస్తారు. సో కడపలో మన ప్రకాశం పందులు గారిని కూడా అరెస్ట్ చేస్తారు. ఆయన మళ్ళీ జైలు నుంచి విడుదల కాగానే మళ్ళీ నిధులు సేకరించి చేస్తుంటే మధ్యలో ఒకరు ఈ నిధులు ఆయన పర్సనల్గా వ్యక్తిగతంగా వాడుకుంటున్నారని చాడీలు చెప్పడం మొదలెడతారు. కానీ గాంధీజీకి చాడీలు చెప్పినప్పుడు ఎవరైతే నిధులు ఇస్తారో వాళ్ళు చాలా క్లియర్గా నిధులు ఇచ్చిన వారందరూ మేము నిధులు ఇచ్చింది పార్టీ కోసం కాదు, ప్రకాశం కోసం, ప్రకాశం పంతులు గారి కోసమని ఉత్తరాలు రాస్తారు. సో ఇది చాడీలు చెప్పిన వారికి మంచి గుణపాఠం నేర్పించినట్టుగా మళ్ళీ గాంధీజీ గారు కూడా వాళ్ళందరినీ మందలిస్తారు. సో ఇలా ఆయన చాలా అంటే ఈ ఏదైనా సరే స్వతంత్ర సంగ్రామం కోసం, స్వతంత్రం తెచ్చుకోవడం కోసం ఆయన తన సర్వశక్తులు వడ్డి పోరాడేవాళ్ళు. ఈ రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు ఎప్పుడూ సహజమే, కానీ ఆయన ఏనాడు పదవుల కోసం పోరాడలేదు, ప్రజల కోసమే పోరాడారు. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత అందరూ సమావేశమైన పిదప గ్రామాల గురించి డిస్కషన్ వచ్చినప్పుడు అంబేద్కర్ గారికి గ్రామాల గురించి అంత తెలియకపోవడం, అంబేద్కర్ గారు గ్రామాలకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినప్పుడు గాంధీ గారు, ప్రకాశం గారు గ్రామాలే మనకి పట్టుకొమ్మలు అని నొక్కి ఒక్కానిస్తారు అన్నమాట. అలా నొక్కి ఒక్కానించడంతో అప్పుడు మన ప్రణాళికల్లోనూ రాజ్యాంగంలోనూ గ్రామాలకు ఒక మంచి ప్లేస్ ఇస్తారు మన అంబేద్కర్ గారు. సో ఇలా ఈయన ప్రతిపక్షాలతో కూడా ఎప్పుడు ఒకనొక సందర్భంలో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు వచ్చి అర్జెంటుగా వచ్చి నిద్ర లేపుతారు. ఏంటి అని అడిగితే ఒకనొక దగ్గర హిందూ ముస్లిం గొడవలు జరుగుతున్నాయి, పోలీసు ఆఫీసులను పంపించండి అంటారు. ప్రకాశం గారు చిరునవ్వు నవ్వి, దీనికి పోలీసులు ఎందుకు, నేను ముఖ్యమంత్రిని, మీరు ప్రతిపక్ష నాయకులు కదా, మనిద్దరం పూనుకుంటే చర్చల ద్వారా సమస్య పరిష్కారం అయిపోద్దు కదా అని అంటారు. ఫస్ట్ ఆ ప్రతిపక్ష నాయకుడు ఇస్మాయిల్ ఆయన పేరు, ఆయన ఆశ్చర్యపోతాడు. తర్వాత ఎస్ అని ఇద్దరు వెళ్ళి ఆ సమస్యను పరిష్కారం చేస్తారు అన్నమాట. అలాగా 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది, ప్రకాశం పంతులు గారు వ్యతిరేకులు చాలామంది అతని మీద అవిశ్వాస తీర్మానం ప్రకటించినప్పుడు ఆయన ఏం ఆందోళన చెందరండి, ఆయన చెప్పిన మాటలు, నేను చాలా సాధారణ కుటుంబంలో పుట్టి పెరిగాను కాబట్టి నేను సాధారణ సభ్యుడిగానే ఉంటాను, నాకు ఈ ముఖ్యమంత్రి పదవి అవసరం లేదని ఆయన ముఖ్యమంత్రి పదవిని వదులుకుంటారు. సో ఈయన 1951లో కిసాన్ మజ్దూర్ పార్టీ స్థాపించినప్పుడు అందులో ఈయన చేరుతాడు. కాంగ్రెస్కి మెజారిటీ రాకపోయినా కిసాన్ మజ్దూర్ పార్టీకి మెజారిటీ సభ్యులు బలపరిచిన అప్పటి కాంగ్రెస్ గవర్నర్ కాంగ్రెస్నే ముఖ్యమంత్రిగా ఉన్నామని చెప్పడంతో ఆయన చాలా క్లియర్గా, మీరు ముఖ్యమంత్రిగా చేసినా ఆయన ముఖ్యమంత్రి కాలేడు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని మొహం మీద గుద్దినట్టు చెప్తానమాట. మనం అనుకున్నాం కదా చాలా ముక్కుసూటి మనిషి అని. సో గవర్నర్ కూడా ఈ చేసినందుకు సిగ్గుతో తల ఉంచుకొని వెళ్ళిపోతారు. తర్వాత 1953లో కర్నూలు రాజధానిగా మనకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి మొదటి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు గారు ఉన్నారు. 13 నెలల అప్పుడు ఎస్వి యూనివర్సిటీని కూడా ఆయన స్టార్ట్ చేశారు. ప్రత్యేక హైకోర్టు, చాలామంది జైల్లో మగ్గుతున్న వాళ్ళని ఆయన విడుదల చేయడం, ఇలా ప్రకాశం గారి ప్రభుత్వం ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసేది. 14 నీటిపారుదల ప్రాజెక్టులు మంజూరు చేశారు. మనం ప్రకాశం బ్యారేజ్ ఈరోజు విజయవాడలో ఏదైతే చెప్పుకున్నామో అది కూడా ప్రకాశం గారి హయాంలోనే కట్టారు. దానివల్ల 11 లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. అప్పటి 11 లక్షల ఎకరాలు అంటే మామూలు విషయం కాదు కదండి. మళ్ళీ 55లో ఆయన తిరిగి ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతారు. ఆయన మంత్రి పదవి ఉన్నా లేకపోయినా అసెంబ్లీలో చర్చల్లో చాలా చురుగ్గా పాల్గొనేవాళ్ళు అన్నమాట. మళ్ళీ 56లో మన రాజధాని రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చేయడం, తెలంగాణను మనతో కలుపుకోవడం. ఆయన 84 ఏళ్ళ వయసులో ఒక 18 డేస్ ఉస్మానియా హాస్పిటల్లో ఉండి 20 మే ఆయన చనిపోతారు. ఆయన అంటే ప్రకాశం పంతులు గారి ధైర్య సాహసాలని కొనియాడిన వారంటూ ఎవరు ఉండరండి. సో కష్టాలను సుఖాలను సమానంగా స్వీకరించి జీవితం అంతా ధైర్య సాహసాలతో గడిపిన ప్రకాశం పంతులను మనందరం కూడా ఆంధ్రకేసరిగా గుర్తించాం, అభిమానించాం. ఆయన బ్రాహ్మణ కులంలో పుట్టినా సరే ఈ అందరిళ్లలో భోజనం చేసేవాడు. వడ్డించిన ప్రతి ఇంటిని కూడా కృతజ్ఞతలు తెలిపేవాళ్ళు ఆ ఇళ్ళకి. ఎక్కువ కాలం పర్యటనలో గడుపుతున్నప్పుడు ఒకసారి తన కారు లైసెన్స్ ఫీజు కట్టడం మర్చిపోతారు. ఒక కోర్టు ముందు ఆపి లోపలికి వెళ్ళి అది కట్టొచ్చే లోపల ఆయన కారు జప్తి చేస్తారు. అప్పుడు ఆయన నవ్వుతూ ఆ ఇన్స్పెక్టర్ని పిలిచి ఆ డబ్బేదో నువ్వే కట్టు విడిపించిపోయా అంటారు ప్రేమగా. అంటే అంత ప్రేమాభిమానాలు ఉండేవి ఆయన. అంటే ఒకసారి చిత్తూరు నుండి మద్రాసు కారులో పోతూ ఉంటారు, పెట్రోల్ అయిపోద్ది. పెట్రోల్ బంక్ కారులోకి వెళ్ళి కార్ డ్రైవర్ ఫుల్గా కారు డీజిల్ పట్టించేస్తారు. పట్టించినప్పుడు చూస్తే డబ్బులు లేవు. బంకేజ్ మాన్ పరిగెత్తుకొచ్చి ఆదాబ్ సాబ్ అంటారు. వెంటనే డబ్బులు లేవు కార్ డ్రైవర్ చెప్తాడు. అలా ఆనాడు ఆ మోపల అల్లల్లో నన్ను కాపాడిని ఈ ప్రకాశం పంతులు గారి నుంచి నేను డబ్బులు తీసుకుంటానా అని ఆయన నమస్కరిస్తారన్నమాట. సో తర్వాత ఈ డబ్బులు ఆయన మనీ ఆర్డర్ ద్వారా పంపించేస్తారు ఆ పెట్రోల్ బంక్కి. కానీ ఆయన మళ్ళీ దాన్ని ఆ ఓనరు రిటర్న్ పంపిస్తారు. సో ఈ హిందూ 1948 రజాకారులు, ఈ హిందూ ముస్లిం వీటిల్లో కూడా చాలా ధైర్యంగా కాశీమ రజ్జుని కలిసి మాట్లాడడం, హింసను విడలాడాలని హెచ్చరించడం ఇవన్నీ కూడా చేస్తారు. ధైర్య సాహసాలకు మారు పేరు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయన జీవితం ఇది. ఈయన జీవితం మనందరికీ ఎంతో ఆదర్శప్రాయం కావాలి. ఎందుకంటే తెలుగువారి గుండె ధైర్యానికి, శత్రువును ఎదిరించి నిలబడగల పోరాట పటిమకు ప్రతిగా శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు, అలాగే ఆయన జీవితం. భారతదేశ స్వాతంత్రం కోసం తన సర్వస్వాన్ని వదులుకున్న వ్యక్తి. బారిస్టర్గా తాను సంపాదించిన మొత్తం స్వాతంత్ర ఉద్యమానికే ఖర్చు పెట్టి ప్రజలలో చైతన్యపరచడానికి స్వరాజ్య పత్రికను ప్రారంభించి ఉద్యమానికి స్ఫూర్తిని అందించిన వ్యక్తి ప్రకాశం గారు. ఆయన పేరులోనే కాదు, ఆయన ఎక్కడుంటే అక్కడ ప్రకాశం ఉండేది. సో కానీ మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో శ్రీ ఈయన టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవిత చరిత్ర మనందరికీ ఒక ప్రేరణ కావాలి. ఈనాటి రాజకీయ నాయకులు కూడా ఈయన జీవితాన్ని ఒక ప్రేరణగా తీసుకోవాలి. వాళ్ళు ఆ రోజు స్వతంత్రం కోసం, మన సమాజం కోసం, మన దేశం కోసం ఎలా కలిసికట్టుగా పనిచేశారు. ఎందుకంటే మనం ఇందాక అనుకున్నట్టుగా రాజకీయాలంటే ఎప్పుడు ఎత్తులు పై ఎత్తులు సహజమే. కానీ ఈ ఎత్తులు పై ఎత్తులు అనేవి దేశ అభివృద్ధిని మర్చిపోయి వ్యక్తిగత అభివృద్ధికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉండకూడదు. కాబట్టి ఇది ఈనాటి రాజకీయ నాయకులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది. అలాగే ఈయన ధైర్య సాహసాలు మనందరికీ కూడా ఎంతో ఆదర్శదాయకం. మనందరం కూడా నీతి నిజాయితీ పట్ల నిలబడడం కోసం ఇలాంటి ధైర్య సాహసాలని ప్రదర్శించాలి. మనందరం కూడా ప్రతి ఒక్కరూ ఒక ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులుగా మారగలిగితే ఈనాడు అవినీతి అనేది ఎక్కడా ఉండదేమో. ఇలాంటి అరాచకరమైన సంఘటనలు సమాజంలో జరగడం తక్కువైపోతాయి కదా. మనందరం ఒకసారి ఆలోచిద్దాం, అవినీతిని నిర్భయంగా ఎండగడ్డానికి ప్రయత్నిద్దాం. సో ఈనాటి ఈ ప్రకాశం పంతులు గారి జీవితం మరొకసారి రేపు ఆయన జన్మదిన సందర్భంగా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం. మరిన్ని స్ఫూర్తిదాయకమైన ప్రేరణాత్మకమైన ఘటనల సమాహారం కదంబ మాలికైన స్ఫూర్తి కార్యక్రమంలో రేపు కలుద్దాం. అప్పటిదాకా సెలవు. మీ ఆర్జే అమ్మా శ్రీనివాస్. హ్యావ్ ఎ నైస్ అండ్ వండర్ఫుల్ డే.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే శ్రీనివాస్ గారి స్ఫూర్తి కార్యక్రమం ఆగస్టు 22, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.